రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత పంపబడి సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకే యెరోబాము ఆ బలిపీఠము నుద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనున ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శైల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. పిల్లరా, మరి మనం గతంలో రాజైన హిజ్కియా జీవితాన్ని ధ్యానం చేయగలిగాం. భక్తి లేదా దేవుణ్ణి వెంబడించటం మనం చిన్న స్థాయిలో ఉన్నవారు దేవుణ్ణి వెంబడిస్తారు, అంత బిజీ కానివారు ప్రభువులో కొనసాగుతారు. మరి ఉన్నత స్థాయిలో ఉన్నవారు, బిజీలో ఉన్నవారు దేవుళ్ళు కొనసాగటం వీలు కుదరదు అన్నది సహజంగా ఉన్న ఒక లోకంలో ఒక భావన. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చదువుతూ ఉంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించిన వారు, దేవుని కొరకు పరితపించిన వారు ఎలాంటి స్థాయిలో ఉన్నవారు ఎవరు అన్నది మరి మనం ధ్యానం చేయటం మన ఆత్మీయ జీవితానికి మంచిది అన్న ప్రేరణతోటి ఉన్నత స్థాయిలో ఉండి ప్రభువును వెంబడించిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరా అని చూస్తే రాజులు ఆ కోవలో మనకు కనబడతారు. మనందరం ఎరిగిన వారినే. మరి ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు, గవర్నర్గా ఉన్న నెహెమ్యా, రాణి స్థాయిలో ఉన్న ఎస్తేరు, అలాగే రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్న యోషేపు, వీరందరూ కూడా వారికున్న పొజిషన్లో, వారికున్న ఉన్నత స్థాయిలో వారు ప్రభు కొరకు నిలబడ్డవారుగా, అలా నిలబడడం ద్వారా దేవుని ద్వారా గొప్ప కార్యాలు వారు చూడగలిగిన వారుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఒక విషయం, వారు పుట్టుకతోటి రాజులుగా పుట్టిన వారు కారు, వారే కాదు ఈ భూమి మీద ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన వారైనా, ఎంత గొప్ప ఘనతకి ఎక్కిన వారైనా అందరం జన్మ దగ్గర సమానమే. భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తేలేము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము అన్నది అది నగ్న సత్యం. అయితే ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారిని దేవుడు సింహాసనాలు ఎక్కించినట్లుగా, వారిని దేవుడు అందలం ఎక్కించినట్లుగా, వారిని ఘనపరిచినట్లుగా, గొప్ప ఘనత గొప్ప పేరు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే మనం నేర్చుకోవాల్సిన గొప్ప ఆత్మీయ పాఠం, వారు ఎంత లేని స్థితిలో ఉంటే వారు లేని స్థితిలోను పేద స్థితిలోను కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ప్రభు మీద ఆనుకున్నారు కనుక వారు ఆయన వారిని హెచ్చించాడు. అయితే అలా హెచ్చించబడ్డ స్థాయిలో వారు 600 అయినా ఏది ఏమైనా సరే వారి యొక్క ఆ స్థాయికి కారణమైన దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా వారు మర్చిపోయిన వారు కారు. అందుకే ద ఫేమస్ కింగ్ రాజైన దావీదు అతడు మనకి గొర్రెల దొడ్డులో నుంచి సింహాసనం మీదకి వచ్చినట్లుగా మనకు తెలుసు. గొర్రెల దొడ్డులో నుంచి సింహాసనం మీదకి వచ్చిన దావీదు ఎన్నడెన్నడు కూడా తన గతాన్ని మర్చిపోలేదు, తన దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా మర్చిపోయిన వాడు కాడు. కనుక దేవుడు అతని పేరుని చిరస్థాయిగా నిలిపేశాడు. దేవుడు అతనికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దావీదు, యూదా రాజుల్లో నీ సంతతి నుంచి పరిపాలన చేసే ఒకడు నీకుండక ఎన్నటికీ మానడు అన్నది అతనికి ఇచ్చిన దేవుని గొప్ప వాగ్దానం. అంటే భూమి ఉన్నంత కాలం నీ సంతతి నీ పిల్లలు రాజులుగా కొనసాగుతారు అన్నది దేవుడు రాజైన దావీదుకి ఇచ్చిన వాగ్దానం. ఏం చూసి అలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చాడు? ఏం చూసి దేవుడు దావీదుకి అంత అప్పగించాడంటే ఒకటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, అతన్ని నేను కోరుకున్నాను, అతన్ని నేను ఎంచుకున్నాను, అతని యందు నేను ఆనందిస్తున్నాను అని మహోన్నతుడు సర్వోన్నతుడు గొప్ప ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన ప్రభు ఒక నరుణ్ణి మర్చిపోకుండా అతన్ని వెంటాడినట్లుగా, అతన్ని హెచ్చించినట్లుగా, అతన్ని ఆనందించినట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఒకమారు దావీదు కొరకు ఒక మాట చదువుకొని రాజైన యోషియా జీవితం నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో చేయించి ఒకమారు అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకోవాలి. 21-22 వచనాలు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామిను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తరువాత అతన్ని తొలగించి, అవును రాజైన సౌలు రాజైన దావీదు ఇద్దరు పుట్టుకతో రాజులేం కాదు, దేవుని చేతనే ఇద్దరికి ఆ స్థానం వచ్చింది. ఇశ్రాయేలు చరిత్రలో మొట్టమొదటి రాజుగా ఘనతకెక్కింది సౌలు రాజు. అయితే సౌలు రాజు కావడానికి ముందు నమ్మకస్తుడు, కనుకే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే రాజు అయిన తర్వాత అపనమ్మకస్తుడు అయిపోయాడు. చాలామంది ఆత్మీయ పతనం ఇలాగే ఉంటుంది. ఏ అర్హత లేని వారిని, ఏ యోగ్యత లేని వారిని దేవుడు అర్హులుగా యోగ్యులుగా ఎంచి ఘనతనిచ్చి మహిమనిచ్చి రాజ్యాన్నిచ్చి తన ప్రజల మీద అధికారం ఇచ్చి అందరినీ వారి అధికారానికి లోబరిచి ఆయన హెచ్చిస్తే, మరి ఆ స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు హెచ్చించాడు అన్న సత్యాన్ని మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి, మేలును చేసిన దేవుని కూడా మర్చిపోయి భ్రష్టులై దుష్టులై దేవునికి కోపం పుట్టించి నువ్వు నాకొద్దు అని దేవుడు సౌలును విసర్జించాడు అని మనం చదువుతాం 15వ అధ్యాయంలో. దేవుడు సౌలును కోరుకున్నాడు, అది ప్రారంభం. ఆయన అందరినీ కోరుకుంటున్నాడు, ఆయనకి పక్షపాతం లేదు. ఆయన నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. ఆయన నీకు నాకు ఘనతనిచ్చినవాడు. ఈరోజు మన అధికారం, ఈరోజు మనకున్న ఈ ఆశీర్వాదకరమైన స్థాయి, దానంతటి కారణం ఎవరంటే ఆయనే. ఆయనే ఆయన దీనులను దరిద్రులను పెంటకొప్పుల మీద నుంచి లేవనెత్తి సింహాసన లెక్కించేవాడు అని మరి యొక్క కీర్తనలో మనం చూస్తాం, లోకసువార్త మొదటి అధ్యాయంలో. కనుక ఇక్కడ దావి సౌలును ఆయనే తొలగించాడు, ఆయనే విసర్జించాడు, ఆయనే అసహించుకున్నాడు. కారణం, ఆయన ఆశించిన నమ్మకస్తుడిగా సౌలు లేడు. దావీదు అటువాడు కాదు. తాను ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత తాను దేవుణ్ణి మర్చిపోయినవాడు కాదు. అందుకే 22వ వచనంలో దేవుడు గొప్ప సంతోషంతో ఇలా అంటున్నాడు. తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశాలన్నీ తన సొంత ఉద్దేశాలు కాదు, తన ఇష్టాలు కాదు, నా ఇష్టాలు, నా ఉద్దేశాలు. దావీదు తన కొరకు తాను బ్రతుకుడు. దావీదు తనను ఆ స్థాయిలో కూర్చోబెట్టిన నా కొరకు బ్రతుకుతాడు. దావీదు ఆ స్థాయికి వచ్చిన తర్వాత నన్ను మర్చిపోడు. ఆ స్థాయికి వచ్చినా సరే ఆ స్థాయిని బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి మరింత నమ్మకంగా, మరింత కృతజ్ఞత కలిగిన వాడిగా దావీదు ఉంటాడు అని దావీదు కొరకు ఆయన సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చదువుతున్నాం. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. యోధికాలం ఈ వాక్య భాగం నన్ను ఇట్లా గద్దిస్తూ ఉంది. అవును, నా కొరకు ప్రభువు ఏమని సాక్ష్యం ఇస్తాడు? నా కొరకు పరలోకం ఏమని సాక్ష్యం ఇస్తుంది? నమ్మకస్తుడు అనా, నమ్మక ద్రోహి అనా, కృతజ్ఞత కలిగిన వాడానా, కృతజ్ఞత లేనివాడు అనా, మారిన వాడు అనా, మారిపోయిన వాడనా, ఏమని నా కొరకు ఆయన సాక్ష్యం ఇవ్వగలడు? ఏమని నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలడు అన్నదే మనం యూదే కాలం వాక్యం నుంచి ఆలోచించాల్సిన శ్రేష్టమైన మాట. అదే అధ్యాయం కిందకు వచ్చేసరికి 36వ వచనం, 37వ వచనంలో ఇలా అన్నాడు. 36, 37 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం. దావీదు దేవుని సంకల్పం చొప్పున, ఎవరి సంకల్పం? దావీదు సంకల్పం కాదు, దేవుని సంకల్పం. 22లో దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చును అని చదువుకున్నాం. 36లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చును అని చదువుకున్నాం. ఒక మాట, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించి ఈ స్థాయిలో కూర్చోబెట్టాడే, దేవుడు మనల్ని రక్షించి ఆయన సంఘంలో చేర్చాడే, దేవుడు మనం యోగ్యులం కానప్పటికీ, అర్హులం కానప్పటికీ, మనకంటే యోగ్యులు అర్హులు ఉన్నప్పటికీ మనల్ని నమ్మి మన పట్ల ఎన్నో బ్రహ్మాండమైన కార్యాలు చేశాడే. ఈ ఉదయకాలం నువ్వు ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు? నువ్వు ఎవరి ఇష్టాలు నెరవేరుస్తున్నావు? నీవు ఎవరి సంకల్పం నెరవేర్చబడాలని చెప్పి బ్రతుకుతున్నావు? నీ కోసం నువ్వా, దేవుని కోసం నువ్వా? దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే నీ కొరకు సౌలు వంటి సాక్ష్యాన్ని ఇస్తాడా? సౌలుకి ఇచ్చిన సాక్ష్యం లాంటి సాక్ష్యం ఇస్తాడా? దావీదుకి ఇచ్చిన సాక్ష్యం లాంటి సాక్ష్యం ఇస్తాడా? లేదు, సౌలు లాంటి సాక్ష్యం నాకు ఇస్తాడంటే నువ్వు ఎంత నష్టపోయినవాడువో, ఎంత భయంకరమైన తీర్పు పొందుకుంటావో మనం చెప్పుకునే చెప్పవచ్చు. సౌలు యొక్క ముగింపు ఎంత ఘోరమో. అతడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? అతని మరణం ఒక సూసైడ్, తను తాను చంపుకున్నాడు. ఆ కత్తి మీద పడి తాను తాను చనిపోయినట్లుగా మనం చూస్తాం. సౌలు అందుకే ప్రారంభం అద్భుతంగా ఉంటుంది, ముగింపు చాలా దయనీయంగా ఉంటుంది. కారణం ప్రారంభంలో ప్రభువును పట్టుకున్నవాడు, ప్రభుతో ఉన్నవాడు, ప్రభు చేతిలో ఉన్నవాడు ముగింపుకు వచ్చేసరికి ప్రభువును పక్కన పెట్టి తన హృదయ సింహాసనం మీద తానే రాజుగా తానే ప్రభువుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అతను తృణీకరించాడు. దావీదు అటువాడు కాదు. 36 వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను అని మాట చదువుతున్నా. తన తరములో సేవ చేసి, తన తరానికి సేవ చేసి అన్నమాట. చాలామంది ఆ పొలిటికల్ సినారియో మనం చూస్తున్నాం కదా, లక్షలు ఖర్చు పెట్టి కోట్ల ఖర్చు పెట్టి పదవుల కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పదవి అనుభవించడం కొరకు అనుభవించడం కొరకే ఆశిస్తున్నారు కనుక ఎంత ఖర్చు పెడుతున్నారు అని మనందరూ ఎరిగిన వారమే. కానీ దేవుడిచ్చే ఏ పదవి అయినా సరే అనుభవించడానికి బదులు ఆయన కొరకు భారం కలిగి ఆయన కొరకు నమ్మకంగా పనిచేయడానికి దావీదు తన రాచరికాన్ని సేవ కొరకు వాడుకున్నట్లుగా, తన తరానికి సేవ చేసినట్లుగా, తన దేవునికి సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్లుప్త పరిచయంతో దావీదు గర్భాన పుట్టిన, దావీదు వంశాన పుట్టిన రాజైన యోషియా కొరకు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ముందుగా ఆ యోషియా పుట్టడానికి ముందే మరి రాజులలో మరి హిజ్కియా రాజుకున్న ప్రత్యేకత మనకు తెలుసు, గతంలో మనం ధ్యానం చేసాం. అతనికి మరణకరమైన క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ పుండు అతనికి కలిగిగా అతడు దేవా యథార్థ హృదయంతో నేను ఎట్లు నీ సన్నిధులు నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, అతనికి 15 సంవత్సరాల వయసు పొడిగించబడింది. అవును, రాజుగా ఉన్న హిజ్కియా రాచరికంలో అతడు ఘోరాలకు తెగబడ్డవాడు కాదు, అపనమ్మకస్తుడిగా ఉన్నవాడు కాదు. తన జీవితకాల దినాలన్నీ నమ్మకంగా దేవుడు అతనికి ఇచ్చిన స్థాయిని అతను నమ్మకంగా వాడుకున్నవాడుగానే మనం చూస్తాం. శ్రమ దినమందు అతడు ధైర్యంగా ప్రభు సన్నిధిలో చెప్పగలుగుతున్నాడు, అవును ప్రభు, నేను నా కోసం బ్రతికానా, నీ కోసం బ్రతికానా, నేను యథార్థంగా బ్రతికానా, నేను యథార్థతని విడిచి బ్రతికానా, నువ్వు ఎరిగిన వాడు కదా, నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థంగా నడిచితునో జ్ఞాపకం చేసుకోవా అనగానే దేవుడు మరి తన మాటని వెనక్కి తీసుకొని ఆయనకి 15 సంవత్సరాల ఆయస్సు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప రాజులు హిజ్కియాను, అంత గొప్ప రాజుగా దావీదును మనం చూసినప్పటికీ యోషియా అంతకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తాడు. అతడు పుట్టడానికి ముందు యోషియా రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం చూడాలి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 1-3 వచనాల్లో యోషియా పుట్టడానికి ముందు యోషియా కొరకు ఒక ప్రవచనాన్ని మనం చదువుతాం. ఒక మాట చదువుతాం, 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిష్యువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను నీ మీద అర్పించును, అతడి మనుష శైల్యములను నీ మీద దహనము చేయును, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. 300 సంవత్సరాల క్రితం యోషియా పుట్టడానికి ముందు, 300 సంవత్సరాలకు ముందే ప్రవక్త ఆ దైవజనుడు యోషియా కొరకు ప్రవచించాడు. అతడు పుడతాడు. దేనికోసం పుడతాడంటే ఒక ప్రక్షాళన కొరకు పుడతాడు, ఒక సంస్కరణ కొరకు పుడతాడు. అతడు సమూలంగా శుద్ధీకరిస్తాడు. విగ్రహారాధన నుంచి బలిపీఠాల నుంచి దేవునికి విరుద్ధంగా జరుగుతున్న ప్రతి ద్రోహ కార్యం నుంచి అతడు ప్రక్షాళన చేయువాడు అన్న ప్రవచనం ముందుగానే క్రీస్తు పూర్వం 900లో, మరి యోషియా క్రీస్తు పూర్వం 648లో జన్మించినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. దానికి ముందుగానే 300 సంవత్సరాల క్రితమే అతని యొక్క జన్మ ప్రవచించటం అన్నది యోషియా రాజుకున్న మరి ప్రత్యేకతగా మనం చూడాలి. ఈ యోషియా రాజు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన గురించి మనం బాగా అర్థం చేసుకోవడానికి ఆయన కొరకు రాయబడ్డ ప్రతులు 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34, 35 వచనాల్లో మనం చదువుకుంటాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలోను, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34, 35 వచనాల్లో చదువుకుంటాం. ఆయన గురించిన శ్రేష్టమైన మాటలు అక్కడ ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవితానికి ఒక సవాలు గాను, మనల్ని పురుకొల్పేవి గాను, మనల్ని ప్రోత్సహించేవి గాను, లోకంలో పడిపోయి చెడిపోకుండా, లోకంతో పాటు కలిసి కొట్టుకొని పోకుండా, లోకంలో ఆయన కొరకు ఒక జ్యోతిగా, ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నెరవేర్చడం కొరకే మనల్ని పుట్టించాడని, ఆ ఉద్దేశాల నెరవేర్పు కొరకే మనకి అధికారం ఇచ్చాడని, అందులో ఎక్కించాడని, సింహాసనాలు ఎక్కించాడన్న సత్యాన్ని రాజైన యోషియా జీవితాన్ని ధ్యానం చేయటం ద్వారా మనం తప్పకుండా గ్రహించగలుగుతాం. కనుక పిల్లరా, మనం కొన్ని విషయాలు ఆయన జీవితం నుంచి ఉదయకాలం ధ్యానం చేద్దాం. మనం మొదటిగా ఆయన గురించిన కొన్ని శ్రేష్టమైన మాటలు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలోకి వెళ్దాం. 34వ అధ్యాయంలో మనం చదవలసిన శ్రేష్టమైన మాటలు మొదటి వచనం నుంచి కొన్ని మాటలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే ఆగాలి. ఎంత వయసులో అతడు రాజ్యానికి వచ్చాడు, ఎంత వయసులో అతడు సింహాసనం ఎక్కాడు, దేవుడు ఎంత వయసులో అతని సింహాసనం ఎక్కించాడు అని మనం ప్రశ్నించుకుంటే, జస్ట్ 8 ఇయర్స్ బాయ్, 8 సంవత్సరాల బాలుడు. అంటే మనం మాట్లాడుకోవాలంటే ఎంత వయసు, ఏ తరగతి చదువుతున్న బిడ్డ, మనం లెక్కేస్తే 3వ తరగతి, లేకపోతే ఇంకా మరి 3వ తరగతి వయసు అని మనం లెక్కేయచ్చు. 8 సంవత్సరాల బాలుడికి ఏం తెలుసు, ఏం చేయగలడు, రాజ్యానికి వచ్చి రాజు అయితే మాత్రం ఆ బాలుడు వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అన్నదే నిజంగా ఆశ్చర్యపరిచే సందర్భమే యోషియా జీవితం. అతను పుట్టడానికి ముందే 300 సంవత్సరాల క్రితమే ప్రవచనం, అతను పుట్టగానే 8 సంవత్సరాలకే రాజ్య బాధ్యతలు ఆయనకి అప్పగించబడ్డాయి. మనం చాలా సార్లు అనుకుంటాం, దేవుణ్ణి కొరకు నిలబడటం, దేవుణ్ణి పని చేయటం, దేవుణ్ణి కొరకు ప్రకాశించటము, దానికి ఒక వయసు ఉంది అనుకుంటాం. ఆ వయసు మనం అనుకునే వయసు ప్రకారంగా ఏ వయసు అది? 8 సంవత్సరాల వయసు కాదు, 80 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసు. అంత అనుభవించి చెడిపోయి అన్ని అవయవాలు పాడు చేసుకొని ప్రభుత్వమే చీటీ చింపి చేతులు పెట్టి నీతో మాకు పని లేదు పో అన్న తర్వాత అప్పుడు వచ్చి పడతాం ఎక్కడ, మందిరంలో, దేవుని మందిరంలో. అప్పుడు చూడాలి మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా నన్ను వాడుకో, ఇక నేను బ్రతికేది అంతా నీ కోసమే, ఎవరిని వాడుకునేది, నిన్న 60-70 సంవత్సరాల వయసులోన రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వే నీ కుటుంబానికి బరువు, నువ్వే ప్రభుత్వానికి బరువు, నీకే నువ్వు బరువు, నిన్ను దేవుడు ఎట్లా వాడుకోవాలి? నాకు ఆరోగ్యం ఇచ్చి వాడుకో ప్రభువా, ఎందుకు రోగాలన్నీ అప్పుడేగా మీద పడేవి, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకో, ఇచ్చాడు ఆరోగ్యం, ఇచ్చాడు బలం, జ్ఞానం, సమస్తాన్ని ఇచ్చాడు, ఏం చేసావు? కప్పెట్టావు, గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టావు. దేవునికి మనం ఎంత అపనమ్మకస్తులుగా ఉంటున్నాము! దేవుని పని మనం ఎప్పుడూ ఎప్పుడూ ముసలితనంలో చేసేది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు తన వాక్యంలో యోషియాని మన ముందుంచి నేను బాలుడిగా ఉండగానే వాడుకుంటాను అంటున్నాడు. నేను యవన కాలంలోనే వాడుకుంటాను అంటున్నాడు. అంత అయిపోయి ముసలితనం వచ్చి వృద్ధాప్యం మీద పడ్డప్పుడు నీ జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రెండో దృష్టాంతాల గ్రంథం 34లో చేయి ఉంచండి, ఒక మాట చదువుకొని మళ్ళా వద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చదువుకుందాం. ఆ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మనం చదువుకోవాలి. మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మనం చదువుకోవాలి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే అండర్లైన్ చేయండి. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయనకి బాలుడుగా ఉండగానే కావాలి. యేసుక్రీస్తు ప్రభు 12 ఏండ్ల వయసులో దేవాలయంలో నిలబడి శాస్త్రం ప్రశ్నిస్తూ వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ కనిపిస్తాడు ఆయన. 12 ఏళ్ల వయసు, జస్ట్ 12 ఇయర్స్ బాయ్. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని సేవ చేయాలంటే 30 సంవత్సరాలు నిండాలి అని షరతు ఉంది. కనుక 30 సంవత్సరాలు ఆయన ఓపిక పట్టాడు అనొచ్చు. ఎందుకు 12 సంవత్సరాల వయసులోనే ఎంత పరితాపం ఉందో ఆయనలో, 12 సంవత్సరాల వయసులోనే ఎంత ఆశ ఉందో ఆయనలో. అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు, మర్చిపోయి వెళ్ళిపోయారు. 3 దినాలు అయిపోయింది. ఆ రంగుల రాట్నం దగ్గర, ఆ పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర, ఎక్కడో ఒక చోట కాకుండా నా తండ్రి పనుల మీద ఉండవాలని జరగరా అన్నాడు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నా పని ఏంటి? నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? నా జీవిత పరమార్థం ఏంటి? నా కొరకు ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? అందుకే చాలాసార్లు మన కోపం పుట్టించే ఒక మాట, మన కోపం పుట్టించే మాట పనికి మాలనుడా అనగానే ఎక్కడో కోపం వస్తుంది. అరే యూజ్లెస్ ఫెలో అంటే ఎక్కడో కోపం వస్తుంది. నేను యూజ్లెస్, నేను పనికి మాలన్నా, నేను దేనికి పనికిరానా? అవును, నువ్వు పనికొచ్చేవాడువే. కానీ ప్రశ్న, దేవుడికి పనికొచ్చేవాడువా అన్నదే ప్రశ్న. యూజ్లెస్ ఫెలో అంటే నా గ్రాడ్యుయేషన్ ఇది, నా చదువు ఇది, నా హోదా ఇది, ఎన్నన్నా చెప్పు. నా ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యం నుంచి నువ్వు దేవునికి పనికి రాకపోతే దేవుడు నిన్ను అలాగే చూస్తున్నాడు. దేవునికి నువ్వు ఉపయోగపడకపోతే, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాలు, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నీ పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడో అది నువ్వు నెరవేర్చకపోతే యూ విల్ బి యూజ్లెస్. నువ్వెందుకు పనికి మాలిన వాడిగానే పరలోకం ముందు నిలబడాలి? నువ్వు దేనికి పనికిరాని వాడిగానే నువ్వు పరలోకం ముందు నిలబడాలి? అందుకే ఆయన అంటున్నాడు 12వ అధ్యాయంలో 2వ వచనంలో, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు? దుర్దినములు రాకముందే అన్నాడు కదా. ఎందుకు ఈ దుర్దినాలు అంటే, మీ 12వ అధ్యాయం చదవండి. వృద్ధాప్యం కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. అసలుకే నువ్వు పుట్టిందే ఆయన కొరకు. నేను చెప్పట్లే, బైబిల్లో ఉన్నమాట. నిన్ను పుట్టించిందే దేవుని కొరకు. నువ్వు ఏ సెక్యులర్ వరల్డ్లో ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, అది దేవుని కొరకు నువ్వు ప్రకాశించాల్సిన స్థలం అది. 17 ఏళ్ల వయసులో ఆయన యోసేపును ఐగుప్తుకి పంపించాడు. దేనికోసం? కుండలు తోముకుంటాడు, వంటలు వండుకుంటాడనా, జైల్లో చెప్పకూడదు తింటాడన్నా? నో, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఐగుప్తు మీదకి రాబోతున్న ఆ కరువు కాలంలో యోసేపు ద్వారా లోకాన్ని రక్షించాలనుకున్నాడు. యోసేపు ద్వారా యోసేపు దేవుడు ఎలాంటి వాడో చూపించాలనుకున్నాడు. ఏ వయసులో పంపించాడు? 17 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. దానియేలు, షడ్రాకు, మాషాకు, అబెద్నగోలు కొరకు మనం చదువుతాం. వారు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేమును పట్టుకొని యెరూషలేమును కూలదోసి యూదా యవనస్తుని తీసుకుని పోయాడు. ఆ యూదా యవనస్తుల్లో ఈ 4 యవనస్తులు ఉన్నారు. ఏ వయసులో తీసుకెళ్ళాడు? యవన కాలమందు తీసుకెళ్ళాడు. దేనికోసం తీసుకెళ్ళాడు? అక్కడ రాజ్య పరిపాలన చేస్తారని కాదు. దేనికోసం తీసుకెళ్ళాడు? దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని సర్వలోకానికి చాటించడం కొరకు. ఇదిగో షడ్రాకు, మాషాకు, అబెద్నగోలు దేవుడే నిజమైన దేవుడు, ఈ విధముగా తప్పించి రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఈయన కాక వేరొకడు లేడు అని రాజుల నోట ఒప్పింప చేయడానికి. ఏ వయసులో? యవన కాలం ఉంది. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అని ప్రశ్నిస్తే దాటిపోయావు. యోషే వయసు ఎప్పుడో దాటిపోయావు. 12 ఏళ్ల వయసు ఎప్పుడో దాటిపోయావు. 20 ఏళ్ల వయసు ఎప్పుడో దాటిపోయావు. 30, 40, 50 ఒక భయంకరమైన చేది సత్యం. మనం ఒక మారు కళ్ళు తెరవాల్సిన సత్యం. మనం అనుకుంటున్నాం 60 మినిమం 60 మాక్సిమం 70 అని మనం అనుకుంటున్నాం. అవును, నిజమే. మినిమం 60 మాక్సిమం 70. ఎంత మోసము. 60 70 ఎవరు రాసిచ్చారు నీకు? ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చారా నీకు ఎంతకాలం వయసు? ఏం డోకా లేదు నీ బాడీ ఫిట్నెస్కి, నువ్వు చేసిన పోలీస్ ట్రైనింగ్కి. ఏం పర్వాలేదు, అచ్చంగా నువ్వు ఎంతకాలం ఉండిపోతావని చెప్పి ఎవరు రాసిచ్చారు నీకు? నిజంగా హృదయాన్ని కలిచివేసే సన్నివేశాలు ఎన్ని జరుగుతున్నాయో. నిన్నటి దిన ముందు మా బ్యాచ్మేట్ ఎస్ఏ, ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయినా వెస్ట్ గోదావరి వేరువాసం పోలీస్ స్టేషన్ అనుకుంటాను, భగవాన్ ప్రసాద్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. మంచి పర్సనాలిటీ, ప్రమోషన్, పోస్టింగ్ అన్నీ బాగున్నాయి. ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థించాలి. ఆయన నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిదనిపిస్తుంది ఉదయకాలం. అవును కదా? 60 మినిమం 60 మాక్సిమం 70 రాసిచ్చారు మరి నీకు. దేవుడు అన్నాడు రేపేమి జరుగునో నీకు తెలియదు. యు డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో మిస్టర్. చాలా మోసంలో బతికేస్తున్నావు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు ఇంతకాలం జాబ్ సెక్యూరిటీ ఉంది. నేను 20లో 21లో ఉద్యోగంలోకి వచ్చాను, 60లో రిటైర్డ్ అవుతాను, కాబట్టి 38 సంవత్సరాలు నాకు సర్వీస్ గ్యారంటీ అని నువ్వు చెప్తే చెప్పొచ్చుగాక. నీ ఆయుష్కి అయితే గ్యారంటీ లేదు. ఎప్పుడో చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఏం తొందర లేదు, సమయం ఉంది అన్న భ్రమలో మోసంలో నుండిపోతూ ఉంటే ఈ ఉదయం నీకు సత్యం అర్థం కావాలి. ఎన్ని సంగతులు, ఎన్ని సత్యాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయో, ఎన్నో సంగతులు మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉన్నా కళ్ళు తెరవలేని స్థితిలో మనం ఉంటే, కళ్ళు మూసుకొని పోయిన స్థితిలో మనం ఉంటే, మనం ఇంకా నిర్లక్ష్యంతో ఉండిపోతే దుర్దినాలు తప్పకుండా నీ జీవితంలోకి వస్తాయి. ఆ దుర్దినాలు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయలేదని చెప్పి నిత్తు నోరు బాదుకున్నా గగ్గోలు పెట్టిన నీ ఆర్తనాదాలు, నీ ఏడుపులు, నేడు పెడబొబ్బులు నీ స్థితిని, నీ పరిస్థితిని ఎంత మాత్రం మార్చలేవు. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం, మనం ఇదిగో బాల్య దినాలు ఎందే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. యోషియాను ఆయన 8 ఏళ్ల వయసులోనే ఆయన రాజ్య సింహాసనం మీదకి తీసుకొచ్చేసాడు. 8 ఏళ్ల వయసులోనే రాజ్య సింహాసనం మీద తీసుకొచ్చేసాడు. అందుకే అక్కడ మనం చదువుతున్నాం ప్రసంగి గ్రంథం, 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం చూసాం కదా. నీ బాల్య దినములు ఎందని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న మాట చూసాం కదా. 11వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఇలా అన్నాడు. 11వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇలా అన్నాడు. యవనుడా యవనుడా, నీ యవన ముందు సంతోషపడు, నీ యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అలాగే బ్రతుకుతానంటే కుదరదు. నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా కుదరదు. నీ చేతిలో నువ్వు లేవు. ఆయన సృష్టి, నీ ఆయుష్ నీ చేతిలో లేదు, నీ బలం నీ చేతిలో లేదు. ఆయన భిక్ష, ఆయన పెట్టిన దీపం, ఆయన ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ నీ లైఫ్, దాన్ని పాడు చేసుకుంటే రాదు అని లోకంలో నువ్వు మాట్లాడుతున్నావే. దాన్ని నువ్వు ఆయన కొరకు వాడకపోతే, నువ్వు దాన్ని ఆయన కొరకు బలిపీఠం మీద పెట్టకపోతే, నువ్వు ఆయన కొరకు చేయకపోతే అన్ని వెళ్ళిపోతే తీర్పులోకి వెళ్తావు అన్న భయంకరమైన మాట. 10వ వచనం, లేత వయసును నడిప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. ఏం చేయాలి? యవన కాలపు కోరికలు, యవన కాలపు ఆశలు, యవన కాలపు ఉద్దేశాలు, నా మనసులో చిన్నప్పటి నుంచి నాటుకొని పోయిన ఆశలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఇదిగో నా ఆంబిషన్ ఇది, మా అమ్మ ఆంబిషన్ ఇది, మా నాన్న ఆంబిషన్ ఇది, మా పెద్దన్న ఆంబిషన్ ఇది, ఇవన్నీ నేను చెయ్యాలి. అందుకోసం నువ్వు పుట్టల, అందుకోసం దేవుడు నిన్ను పుట్టించలా, అందుకోసం దేవుడు భూమిని నేను తీసుకొని రాలా. నువ్వు ఎవరి కోసమో బ్రతుకుతావని, నువ్వు నీ కోసం బ్రతుకుతావని కాదు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక నీ ద్వారా జరిగించాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఎట్లా కంక్లూడ్ చేస్తాడు మానవ జీవితాన్ని. 12వ అధ్యాయము 8వ వచనంలో ఇలా అన్నాడు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తం వ్యర్థం. నువ్వు ఒకవేళ దేవుని కొరకు కాక ఎవరి కొరకు బ్రతికినా నీ జీవితం వ్యర్థమైపోయినట్లే. నువ్వు దేవుని ప్రణాళిక కాక నీ సొంత ఎజెండాలు, నీ ప్రణాళికలు ఏంటి నెరవేర్చుకుందాను ప్రయత్నం చేసినా నువ్వు యూజ్లెస్, నువ్వు యూజ్లెస్ అని ఆయన పిలుస్తున్నాడు. మరి ఎట్లా బ్రతకాలంటే నీ బాల్య దినాలు ఎందే, నీ యవన కాలం ముందు ఆయన కాడి మూయట నీకు మేలు, యవన కాలం ముందు దేవుని కాడి మూయట నరునికి మేలు అని మన విలాప వాక్యాల్లో చదువుతాం. ప్రిలరా, దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటి? దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి? దేవుని కొరకు మనం నిలబడటానికి, పని చేయడానికి ఏది సరైన వయసు, ఏది సరైన వయసు? అందుకే 13వ వచనంలో ప్రసంగి 12:13 ఇలా అన్నాడు, ఇదంతా విన్న తర్వాత తీరిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఎప్పుడు? బాల్య దినాలు ఎందే, యవన కాలం అందే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి నీవక్కడికే కాదు, దావీదుకు ఒక్కడికే కాదు, యోషియాకు ఒక్కడికే కాదు, మానవ కోటికి ఇది విధి. కాదు అంటే గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన జాగ్రత్త, ప్రతీది అకౌంటబుల్, ప్రతీది లెక్కలో తీసుకొస్తాడు ఆయన. నీవు ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఆయన, ఎందుకు నీకు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో ఎందుకు నేను ఇంతగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు, మేలుతోటి కృపతోటి నింపాడు. యూజ్లెస్ అవుతావని కాదు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తావని, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తావని. కనుక రాజైన యోషియా విషయంలో అతడు పుట్టడానికి ముందే 300 సంవత్సరాల క్రితమే ప్రవచనాన్ని మనం చూసాం. అతడు పుట్టగానే 8 సంవత్సరాల వయసులోని సింహాసనానికి రావటాన్ని మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే, యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరాలు వేలిను. ఎంతకాలం అతడు పరిపాలన చేశాడంటే 31 ఇయర్స్. మొత్తంగా అతని ఆయుష్ ఎంత, జస్ట్ 39. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దేవుడు ఎందుకు ఆయన ఆయన ఇష్టలైన బిడ్డలకి ఆయన ఇచ్చినవాడు కాదు, ప్రాణప్రియుడైన మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు జస్ట్ 33 అండ్ హాఫ్, 33.5. యోషియా జస్ట్ 39. మిషనరీ జీవితాలు చదువుతూ ఉంటే వాళ్ళ జీవితాల్లో చాలా చాలా తక్కువ సమయం. డేవిడ్ బ్రెయినార్డ్ 30స్లోనే చనిపోయాడు. నేను త్వరగా అన్నట్టుగా ఈ వాక్యం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. యు స్టార్ట్ ఎర్లీ అండ్ ఆల్సో యు ఫినిష్ ద వర్క్ ఆఫ్ లార్డ్ ఎర్లీ. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు కాదు, రేపు 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 60కేస్తున్నాం వాయిదా. 60లో దౌర్భాగ్య స్థితి చెప్పమంటారా? రిటైర్డ్ అయిన ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉంటే, నాయన పలానా సెక్యూరిటీ సర్వీస్లో జాయిన్ అయ్యాను, నా కోసం ప్రార్థన చేయంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఇప్పుడు దాకా దేవుని కొరకు బలాన్ని శక్తిని జ్ఞానాన్ని వాడడానికి బదులు నీకోసం ఉద్యోగం కోసం మొత్తం వాడు. మరి ఇప్పుడైనా చేస్తామనుకుంటే ఇప్పుడేమో అక్కడ ఆఫర్ వచ్చింది, ఇక్కడ ఆఫర్ వచ్చింది, మంచి ఆపర్చునిటీ వచ్చింది, జస్ట్ ఆడ కూర్చుంటే చాలు సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా అంతా నడిచిపోద్ది. ఎంత ఆత్మీయ గుడ్డితనము, ఎంత ఆత్మీయ గుడ్డితనము. అయితే యోషియా జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 8 సంవత్సరాల వయసులో అతనికి అధికారం ఇచ్చాడు. 31 సంవత్సరాల పాటు అతను ఏలుబడి చేశాడు. 39 సంవత్సరాల వయసులో అతను ముగించుకుని ప్రభు వద్దకు చేరుకున్నాడు. అది యోషియా జీవితం. అయితే ఇలా చదువుతాం 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. దేవుని దృష్టికి నీతిమంతుడు, మనుషుల దృష్టికి మాత్రం కాదు. మనుషుల దృష్టిలో మాత్రమే కాదు, మనుషుల్లో మెప్పు కొరకు ఎంత తాపత్రయపడతామో, అధికారుల దగ్గర ప్రశంసల కొరకు ఎంత తాపత్రయపడతామో, తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవాలని చెప్పి ఎంత తాపత్రయపడతామో. అవును, ఒక కొడుకుగా తల్లిదండ్రులు గర్వించే రీతిలో బ్రతకడం మంచిదే, మంచిదే. కానీ నీ తండ్రి, నీ సృష్టికర్త, నీ కొరకు ప్రణాళిక కలిగి, నీ కొరకు ఉద్దేశం కలిగి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించి, నిన్ను బట్టి అతిశయించి, ఇతడు నా కుమారుడు, దావీదు నా ఇష్టానుసారుడు, యోషియా నా దృష్టికి నీతిని అనుసరించిన వాడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా యోబు యథార్థవంతుడు, నోవా నీ తరములో ఆ తరంలో నీతిమంతుడు అని ఒక్కొక్కరు దేవుని వద్ద నుంచి ప్రశంసలు పొందుకున్నారు, దేవుని వద్ద నుంచి సాక్ష్యాలు పొందుకున్నారు, దేవుని వద్ద నుంచి గొప్ప ప్రశంసలు వారు అందుకోవడాన్ని మనం చూస్తున్నాం. వాట్ అబౌట్ యూ అండ్ మీ, నీ విషయంలో నా విషయంలో ఏం సాక్ష్యం ఇస్తాడు ఆయన? దేవుని వద్ద నుంచి ఏ సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం? లేదండి, నేను చాలా చిన్నండి, నా వల్ల ఏమీ కాదండి, నేను నత్తుండండి, నేను గుడ్డుండండి, నేను నడ్డుండని సాక్ష్యాలు చెప్తే కుదరదు. రిటైర్మెంట్ ఫంక్షన్లో భార్య పిల్లలు అందరూ నిలబడి చెప్తారు, నా భర్త మా కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కట్టాడు, కారు కొన్నాడు, పిల్లలను చదివిచ్చాడు, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు, అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు, ఎంత చేస్తున్నావు ఫ్యామిలీ కోసం, ఎంత చేస్తున్నావు ప్రభుత్వం కోసం, ఎంత చేసుకుంటున్నావు నీ కోసం, దెన్ వాట్ అబౌట్ గాడ్? దేవుని విషయంలో నువ్వేం చేయలేవా? నా పని కాదండి, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదండి, నేను పాస్టర్ కోర్స్ చేయలేదండి, అదేం అక్కర్లేదండి. నువ్వేం పాస్టర్ ట్రైనింగ్ చేయాల్సిన అక్కర్లేదు, బైబిల్ కాలేజీకి వెళ్ళాల్సిన అక్కర్లేదు, అదేమీ లేకపోయినా రాణించడం అన్నది వెన్నతో పెట్టిన విద్య కదా. కొంతమంది కోసం ఈ మాట వింటాం, ఎడారిలో దాన్ని ఏమంటారు, ఎడారిలో అమృతాన్ని, ఎడారిలో వాళ్ళు పుట్టించగలరు. ఏమి లేని చోట ఏదో ఒకటి సాధించి తీరుతారు, అది వాళ్ళ క్రియేటివిటీ. దేవుని విషయంలో దయచేసి దయచేసి, అందుకే ఈ శ్రేష్టమైన మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మన ప్రార్థనలో కొనసాగుదాం. ఈ శ్రేష్టమైన మాట మీ చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. సిటీ స్టడ్ ఎట్లా అంటాడు, ఆయన ప్రపంచ క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు, ఆ సంతటిని కూడా వదిలిపెట్టి, ఆ సంతటిని కూడా క్రైస్తవ మిషనరీ సంస్థలకు దారాదత్తం చేసి, ఆయన అక్కడితో ఆగిపోకుండా ఆఫ్రికా ఖండానికి మిషనరీకి వెళ్ళిన ఆ మహానుభావుడులా అంటాడు, జీవితం చాలా చిన్నది, అది త్వరగా కదించిపోతుంది. ఏదైతే నువ్వు ప్రభు కొరకు చేస్తావో అదొక్కటే నిలిచేది. దేవుని కొరకు చేసేది తప్ప రేపు నీతో పాటు తీసుకుని పోయేది, రేపు నిత్యత్వానికి చేరుకునేది, అది తప్ప ఇంకా ఏది లేదు అన్నది వాక్య సత్యం. ఈ నమ్మకస్తులైన భక్తుల జీవితాలు బైబిల్ గ్రంథాలు చదువుతూ ఉంటే వారు వారి ఫినిషింగ్, వారి ముగింపు ఎంత నమ్మకంగా ముగించారో, వారి ముగింపు దగ్గర పరలోకం ఎంత సంతోషించిందో, దేవుడు ఎంత సంతోషించాడో వారి విషయంలో మనం చూస్తున్నాం. ఒక మాట చదువుతున్నాం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 14:13, అంతట ఎప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకు నుంచి ఒక స్వరం చెప్పగా వింటిని. ఎవరి కోసమట? ప్రభునందు మృతునందు మృతులు, ప్రభు కొరకు చనిపోయిన వారు, ప్రభువులో చనిపోయిన వారు. చాలాసార్లు సమాధి రాయి మీద ఇలా రాస్తారు, ఆ జ్ఞాపకార్థ కుడుకులు ఇలా రాస్తారు, ప్రభునందు నిద్రించిరి. అవునా? అది నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమా? ప్రభునందే నిద్రించారా? ప్రభు కొరకే నిద్రించారా? ప్రభువులో ఉండే నిద్రించారా? అనుమానమే. అయితే వాక్యం అంటుంది, ఒకవేళ అది నిజమైతే ఎంత ధన్యులో. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులను రాయమని పరలోకు నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. యూజ్లెస్ ఫెలో అంటాడు ఆయన, నమ్మకమైన బల మంచి దాసుడా అంటాడా, పనికి మాలు చెడ్డదాసుడా అంటాడా, బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? ఏం తీసుకువెళ్తావు ఆయన దగ్గరికి, ఏ రిపోర్ట్ ఆయనకు సబ్మిట్ చేస్తావు, ఆయన నిన్ను చూసి ఎలా సంతోషిస్తాడు, ఆయన నీకు ఎలాంటి తీర్పు తీరుస్తాడు అన్నది మన ముందు మన అంతరాత్మ మన హృదయం మనకు చెప్తూ ఉండగా మన యువతీకాల సమయంలో మోసపోకుండా ప్రశ్నించుకోవడం మంచిది. 8 సంవత్సరాల వయసులో హీ స్టార్టెడ్ యోషియా, 8 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు, 39 సంవత్సరాల వయసులోకి ముగించుకున్నాడు. ఆ 31 సంవత్సరాల ఏలుబడి కాలంలో యోషియా ఏం చేశాడు, ఎలా చేశాడు, నిజంగా మనందరికీ పురుకొల్పే మాటలు. ప్రభు చిత్తమైతే ఆయన గురించిన ధ్యానాన్ని వచ్చే వారం కొనసాగిద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపు చేయనుగాక.
ప్రైజ్ లార్డ్ సార్. మరి చాలా ప్రాముఖ్యమైన ఈ ఉదయకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన మాటలతో మరి మనందరి హృదయాలతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి సమస్త మహిమా ఘనత మన ప్రభువుకే చెల్లునుగాక. మరి దయచేసి గమనించండి, ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు మరి సార్ పరిచర్య కొరకు, అలాగే మరి ఎస్ఎఫ్జె పరిచర్య ఆంధ్ర తెలంగాణలలో ఇంకా బలంగా వాడపడటానికి, ఈ పరిచర్యను ఇంకా ముందుకు సాగించడానికి తగినటువంటి జ్ఞానంతోనూ తెలివితోనూ మరి ప్రభు మన మహేష్ సార్ గారిని దీవించి ఆశీర్వదించేలాగున ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఉంటే దయచేసి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
నా కోసం కాకుండా అందరి కొరకు, మనం అందరం యోషియాల వలె దావీదుల వలె వాడబడాలని చెప్పి వాక్య ఫలింపు కొరకు ప్రార్థించాం.
ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 దేవా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు. ఉదయ కాలములో చెల్లించుకోవడానికి మమ్మల్ని అందరినీ నాయనా నీ పాద సన్నిధికి నడిపించిన విధానం కొరకై వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప దేవుడవు నాయనా, నీ ప్రేమ నీ ప్రణాళికలు మా జీవితాల ఎడల ఎంత గొప్పగా ఉంటున్నావో నాయనా. ఉదయ కాలంలో నాయనా నీ దాసుని ద్వారా నాయనా మాతో మాట్లాడినందుకు అయ్యా విన్నవారం అందరం కూడా తండ్రి అయ్యా మా హృదయాలు మా మనసులు మా యొక్క తలంపులన్నిటినీ మార్చుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయనా. నీ బాల్య దినములన ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకొనమన్న రీతిలో అయ్యా మరి మేమే కాదు మా బిడ్డలకు బిడ్డలకు కూడా మేము నేర్పించే వారముగా ఉండుటకు అయ్యా నీ జ్ఞానం చొప్పున నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నాయనా మహేష్ గారికి నీ దాసుడికి మీరు ఇచ్చిన గొప్ప తలంపును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మరి వారు నడిపిస్తున్న బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి యోషియా వలే తండ్రి బాల్య దినములందే 8 ఏళ్ల సంవత్సరములు ఇప్పుడే తండ్రి రాజుగా ఎన్నుకొని మీ యొక్క జ్ఞానం చొప్పున నడిపించినావే తండ్రి. దావీదును నడిపించినావనే విషయము తండ్రి మాకు జ్ఞాపకం తెచ్చిన విధానం కొరకు వందనాలు. నీ హృదయానుసారులుగా వారు తీర్చిదిద్దబడి ఉంటున్నారు. మేమందరం ఎలా ఉన్నామో మేము ఒక్కొక్కరం పరీక్ష చేసుకున్నటకు నీ యొక్క జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి. నీతి నిజాయితీతోటి మేము బ్రతుకుటకు తండ్రి నీ రాజ్యంలో మేము చేరినప్పుడు అయ్యా మా క్రియలు మా వెంటనే వచ్చునని మేము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరం ఈ ఉదయ కాలంలో విన్న వాక్యం ద్వారా మేము మనసులు మార్చుకొనుటకు తండ్రి ఎవరము ఏ విధంగా ఉన్నామో నాయనా నీకిష్టమైన బిడ్డలుగా జీవించుటకు తండ్రి మరి మిగిలిన శేష జీవితం అంతా కూడా నాయనా ఉద్యోగంలో ఉన్నాను రిటైర్ అయి ఉన్నాను తండ్రి బాల్య దినములే ఉన్నాను తండ్రి ఏ విషయంలో యవనస్తులుగా ఉన్నాను వారందరూ కూడా నాయనా తీర్చిదిద్దబడుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేరాలని మీ ప్రణాళిక ఏంటుండగా తండ్రి మాకిచ్చిన సమయము జీవితమును నిర్లక్ష్యము చేసుకోనకుండా తండ్రి నాయనా విన్నటువంటి వాక్యము మాలో ఫలించుటకు మేము ఇతరులను ఫలింపజేయుటకు దేవా నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయనా. ఈఎస్ఎఫ్జే వారి చేత చేపట్టబడిన ఈ యొక్క నీ సువార్త కార్యము తండ్రి ఈ యొక్క కార్యక్రమము నాయనా ప్రపంచం అంతా కూడా వ్యాపించబడుటకు తండ్రి ప్రజలందరూ కూడా రక్షించబడాలనే ఉద్దేశము ఎవ్వరు కూడా మరణించకుండా ఉండాలనే తలంపులు నీ దాసునికి ఇచ్చినావు అయ్యా తండ్రి. నీకు స్తోత్రం. వారి డిపార్ట్మెంట్ వారందరి కొరకే వారు ప్రయాసపడుచుంటుండగా ఇతరుల కొరకు ప్రయాసపడుచుంటుండగా దీవించి ఆశీర్వదించండి నాయన. విన్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. పోలీసు డిపార్ట్మెంట్ అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నా ఈ సమయంలో తండ్రి. మమ్మల్ని అందరినీ ఈ విధంగా వాక్యం వినడానికి సజీవులలో ఉంచినావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. స్తోత్రమా ఎంత గొప్ప దేవుడో తండ్రి. నీ ప్రేమ నీ ప్రణాళికను మేము మర్చిపోయి ఉంటున్నామేమో తండ్రి. అయ్యా మేమేమి చేస్తున్నాం నీ కొరకు అని తండ్రి. నీ హృదయానుసారంగా బ్రతకలేకపోతుంటున్నామేమో తండ్రి. క్షమించండి క్షమించండి తండ్రి క్షమించండి తండ్రి నాయనా. అయ్యా, ఈ వయసులో నీ దాసునికి ఇచ్చినటువంటి ఆ యొక్క భారం కొరకు వందనాలు తండ్రి. భారం ఉంటేనే నీ సేవ చేయగలరు, లేకపోతే చేయలేరు తండ్రి. నాయనా నీకు స్తోత్రం, నీ బలము, నీ శక్తి అయ్యా. మీరు నీ దాసుల దైవజనులకు జీవగ్రంథములో ఇచ్చినటువంటి వారికి బలమిచ్చిన, జ్ఞానమిచ్చిన రీతిగా నీ దాసునికి ఇచ్చి మహేష్ గారిని నడిపించండి. ఇంకను సేవలో బలముగా వాడుకోనమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ చిత్తానుసారంగా నడిపించుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
చక్కగా.